My Media, the voice of India. My Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం మైండ్ మీడియా సమర్పించు అక్షరాల పోదోట కార్యక్రమం జూలై 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of Mind Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views which may be slightly or extremely biased and hence listener's discretion is advised.
Mind Media, the voice of India. Idi Bharatiya Swaram. Nenu mee RJ Andra Lalita swagatham palukutunnanandi. Ela unnarandi? Emito ivala poddhu nunchi naa manasemi bagoledandi. Manasu tattvallok velipothondandi. Asalu మన జీవన ప్రయాణంలో ఎంతో మందిని ఎన్నో మనస్తత్వాలతో కలుస్తూ ఉంటాం కదండి. ఎవరు గొప్ప అంటారు మీరు? అసలు గొప్పంటే ఏమిటి? మనం గొప్పవాళ్ళ కింద పరిగణించబడాలంటే మన దగ్గర ఏమి ఉండాలండి? మరి మీరు కూడా ఆలోచిస్తూ ఉండండి. ఇంతలోకి సత్యం శంకర్మంచి గారి అమరావతి కథల్లో వరద అనే కథలోకి వెళ్ళిపోదామండి. అయ్యో అన్నట్టు మర్చిపోయానండోయ్, ఆగండి ఆగండి. ఆయన కథలు మన అక్షరాల పూదోటలో నేను వినిపించే ముందు ఆయన గురించి నాకు తెలిసిన విషయాలు కాస్త మీతో పంచుకుందాం అనుకుంటున్నానండి. ఆయన ఏలూరు సర్ సిఆర్ రెడ్డి కళాశాలలో బిఏ చదివారు. తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బి చదివి న్యాయశాస్త్రంలో పట్టా పొందారండి. తర్వాత ఈ అమరావతి కథలకు 1979 రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డ్ వచ్చిందండి. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామండి. కథ పేరు వరద. అల్లంత దూరాన్న మబ్బుల్ని తాకుతున్న గాలిగోపురం, ఆ వెనక సూర్యకిరణాల పలకరింపుకు మెరుస్తున్న బంగారు పూత అమరేశ్వరాలయ శిఖరం, ఎత్తైన శిఖరానికి చుట్టుతూ ఎన్నో ఆలయాలు, ఎన్నెన్నో శిఖరాలు. తూర్పున వైకుంఠపురం కొండ, దక్షిణాన పాడుపడ్డ బౌద్ధ స్తూపాలు. పడమట ఈనాడు దిబ్బగా మారిన అల్లప్పటి శాతవాహనల రాజధాని ధాన్య కటకం. ఉత్తరాన్న ఆ స్తూపాల్ని, ఆ దిబ్బల్ని, వాటి మధ్య ఉండే ప్రజల్ని, ఆ ఊరిని వడ్డాణల్లా చుట్టి గలగల పారుతున్న కృష్ణానది. అద్గది అమరావతి. ఒకనాడు గుర్రాలు రథాలు తిరుగుతుండగా సైనిక విన్యాసాలు జరిగిన ఆ రాజవీధిలో ఇవాళ కుక్కలు గాడిదలు మేత దండగని ఊరి మీద తోలేసిన సాంబయ్య గారి ముసలి ఎద్దు నీరసంగా తిరుగుతున్నాయి. రత్నాల రాసులు ముత్యాల మూటలు బళ్ళకెత్తుకు నడిపించిన ఆ వీధిలో ఇవాళ పొట్టుబస్తాలు లాగుడు బండి మీద తొయ్యలేక తొయ్యలేక తోస్తున్నారు. అంత పెద్ద వీధి ఎవరు ఊడ్చి శుభ్రం చేస్తారు? ఎవరిళ్ల ముందు వాళ్ళు ఊడ్చుకుని కళ్ళాపు జల్లుకుని కసువంతా నడిబజార్లో పోస్తారు. ఆ కసువు కుప్పల మీద కుక్కలు ముడుచుకు పడుకుంటే ఇంకొక పక్క కోళ్ళు కోడిపిల్లలు ముక్కులతో కెలుకుతుంటాయి. ఒకనాడు భేరీలు మోగించే ఉత్తర గాలిగోపురంలో పిచ్చి సూరిగాడు పీలికలు కాళ్ళ నిండా చుట్టుకుని గంజాయి దమ్ము లాగుతున్నాడు. ఆ విశాల వటవృక్షాల క్రింద ఒకనాడు శ్రవణ పర్వంగా వేదగానం వినిపిస్తే ఇవాళ నా కొడుక నా ముక్కకి అడ్డొచ్చావు గదరా అంటూ పేకాట జోరుగా సాగుతోంది. బౌద్ధ విశ్వవిద్యాలయంలో కొన్ని వేల మంది దేశ విదేశీ విద్యార్థులకు జ్ఞానోపదేశం చేసిన చోట దిబ్బలు, ఒట్టి దిబ్బలు కనిపిస్తున్నాయి. తిగులుగా ఉన్న ఆ దిబ్బల మీద పందులు తిరుగుతున్నాయి. వాటిని అదిలిస్తున్న వటి రోళ్ళు, పోరగాళ్ళు కనిపిస్తున్నారు. కృష్ణకి నీళ్ళకెళ్తున్న ఓ పడుచుపిల్ల ముత్యాల కాలిపట్టి జారిపోతే కంగారెందుకులే అనుకుని ఆ పిల్ల కృష్ణలో నీళ్లు ముంచుకుని ఆ బిందె ఇంట్లో పెట్టి తిరిగి వస్తే ఆ ముత్యాల పట్టి అక్కడే భద్రంగా ఉండగా కాలికి తగిలించుకుని గునగున వెళ్ళిపోయిందట. ఇవాళ కృష్ణకి నీళ్ళకెళ్తున్న చాలామంది ఆడపిల్లలకి కాలిపట్టీలు లేవు, అయినా గుణగుణ నడిచిపోతూనే ఉన్నారు. ముఖాలు నవ్వుతూనే ఉన్నాయి. గుండెల్లో ఎంత దిగులున్నా అప్పటికీ ఇప్పటికీ సాక్షి ఆ కృష్ణవేణి. గతాన్ని కడుపులో దాచుకుని ఏమీ తెలియనట్టు నిండుగా ప్రవహిస్తోంది. కృష్ణమ్మ అమరేశ్వరుడి గుడి గోడలురికి పారుతోంది. పరమేశ్వరుడికి పాదాభిషేకం చేస్తూ ముందుకు వెళ్తోంది. అల్లంత దూరాన సూర్యుడు రాతిరేళ్ళ పడుకునే చోటు నుంచి బయలుదేరి పరుగు పరుగున అమరావతి వైపుకొస్తున్నాడు. కన్ను సారించి చూస్తే రెండు కొండ కొమ్మల మధ్య నుంచి వచ్చే కృష్ణ కావలసిన చుట్టం ఊరు నుంచి వస్తున్నట్టుంటుంది. తుళ్ళి తుళ్ళి పారుతోంది, మళ్ళీ మళ్ళీ పారుతోంది. తలంటు పోసుకుని విప్పుకున్న జుట్టులా పాయలు పాయలుగా పారుతోంది. ఆ జుట్టుని బంధించి జడగా అల్లినట్లు ఏకపాయిగా పారుతోంది. ఇంకా తెల్లవారలేదు. దొడ్లలో హోరు, ఊళ్ళలో హోరు ఉన్నట్టుండి కృష్ణ పొంగింది. రాత్రికి రాత్రి వరదొచ్చింది, ప్రళయంగా పొంగింది. ఆ మసక వెలుతురులో కృష్ణ గర్జిస్తూ ఇంకా పొంగుతోంది. దొడ్లలో నడుమెత్తు నీళ్లు వచ్చేశాయి. జనం గోల, హడావుడి, తోసుకోటాలు, మట్టిగోడలు విరిగి పడిపోతున్నాయి. గుడిపక్క వీధిలో ఉన్న ఇళ్ళు ఎత్తుమీద ఉన్న దొడ్లో సామానంతా రాత్రికి రాత్రి కృష్ణలో కలిసిపోయింది. పల్లపీది మూడంతులు మునిగిపోయింది. మిట్టి మీదకి నీళ్లెక్కుతున్నాయి. యానాదులు గుడిసెలు ఎగిరిపోయాయి. కొట్టాల్లో పశువులు కొట్టు గోయలతో సహా కృష్ణలో కలిసిపోయాయి. రేవులో పడవలు గల్లంతు, లాంచీలు లంగర్లు లాగేసుకుని ఎటో పడిపోయాయి. తెల తెలవారుతుంటే కృష్ణమ్మ ప్రళయ రూపం కనిపించింది. ఈ భూమిని మింగేద్దామన్నంత కోపంతో పొంగుతోంది. అవతలొడ్డు కానటం లేదు. ఎదురుగా జలసముద్రం, ఎగిరెగిరి పడుతున్న అలలు, ఆ మహాప్రవాహం మధ్యలో కొట్టుకుపోతున్న ఇళ్ల కప్పులు. క్షణంలో ఓ కప్పు నీళ్లలో కలిసిపోయింది. మోరలెత్తి అంబా అని అరుస్తున్న పశువులు కొట్టుకుపోతున్నాయి. మోరలు మునిగిపోతున్నాయి. ఆ వడిలో కొమ్మలు మునిగిపోతున్నాయి. కొట్టుకొస్తున్న దుంగలు, కలప. ఓ దుంగ మీద ఊర కుక్క ఒకటి దీనంగా మొరుగుతోంది రక్షించమని. ఆ వేగానికి దుంగ మెలికలు తిరుగుతుంటే తను గిరిగిరా తిరుగుతూ కాళ్ళు నిలదొక్కుంటోంది ప్రాణభయంతో ఉన్న కుక్క. అంతలో ప్రవాహం మధ్య నుంచి ఓ మనిషి కేక, దేవుడోయ్ రచించండో అని గుండెలు చీల్చుకుపోయే కేక. క్షణంలో ఆ కేక దూరమైంది. మనిషి కనిపించలేదు. ఎవరూ ఏం చేయలేదు. సాయానికి ఎవరైనా వెళ్తే ఆ వడికి తిరిగి రాలేరు. నిస్సహాయంగా ఆ బీభత్స భయానక దృశ్యాల్ని చూస్తున్నారు ఒడ్డున నుంచున్న జనమంతా. అందరి గుండెల్లో భయం. ఇళ్ల ముందుకు నీళ్లు రావడంతో పిల్లలంతా కాగితం పడవలాట ఆడుకుంటున్నారు. పడవలు చేసి పెట్టమని పెద్దల్ని వేధిస్తున్నారు. స్కూలు పిల్లలు గోడ మీద బొగ్గు గీతలు గీసి క్షణం క్షణం పెరుగుతున్న నీటి మట్టాన్ని కొలుస్తున్నారు. పల్ల పీదిలో అర్ధరాత్రి వేళ సంగమై ఇంట్లో పసిపిల్లకి తడి తగిలి అది ఏడిస్తే లేచాడంటయ్యా. అప్పటికి గోడలిరిగే, నీళ్లు తోసుకొచ్చే. పెళ్ళాం పిల్లలు పానాలతో బయటకొచ్చారంట. మిట్టమీది వెంకటస్వామి మేకల మందంతా కొట్టుకుపోతుంటే ఏం చేయలేక చూస్తా నుంచున్నాటయ్యా, సాలెపేటలో వరదలో కొట్టుకొచ్చిన పాము ఇంట్లో దూరి సుబ్బయ్యని కరిచిందంట. లంకల్లో మేతకెళ్ళిన గొడ్లు పాలేళ్ళు ఏమైనారో, ఇలా భయంకరమైన కథలు చెప్పుకుంటున్నారు కొందరు ఇల్లాళ్ళు. కృష్ణమ్మని శాంతించమని పసుపు కుంకుమ అర్పించి కొబ్బరికాయలు కొడుతున్నారు. పిల్లలు కొబ్బరి ముక్కల కోసం ఎగబడుతున్నారు. ఊరు సగం మునిగిపోయింది. దొరికిన సామాన్లతో జనమంతా ఊరి మధ్యనున్న మాలక్ష్మమ్మ వారి చెట్టు దగ్గర చేరారు. చంటి పిల్లలకి చెట్లకే ఉయ్యాళ్ళు వేశారు. 10 గంటల వేళ వరద తగ్గుముఖం పట్టింది. ఊళ్ళో పెద్దలు వెంకటస్వామి వీరస్వామి అవధాన్లు అంతా మాలక్ష్మమ్మ వారి చెట్టు దగ్గరకు వచ్చారు. ఇప్పుడు ఏం చేద్దాం అని తలపట్లు పట్టుకున్నారు. చేసేదేముందయ్యా, ముందు జనానికి తిండి తిప్పలు చూడండి అన్నారెవరో. అంతే 10 మంది కుర్రాళ్ళు గడ్డపార్లు తీసుకుని గాడిపోయి తవ్వేశారు. ఇంకో 10 మంది గోతాలు తీసుకుని ఇంటింటికి వెళ్ళి బియ్యం వసూలు చేశారు. కోటలో వంట సామాగ్రి తెచ్చారు. పప్పు ఉప్పు నెయ్యి నూనె వాటంతటవే వచ్చాయి. ఎసట్లో బియ్యం పోశారు. వంట నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లు శోభనాద్రి ఇహ కూరలే ఆలస్యం అన్నారు. అవధాన్లు గారి భార్య కోమటి సూరమ్మ తెలగ వెంకమ్మ గొల్ల సుబ్బమ్మ కత్తిపీటలు ముందేసుకుని చకచకా కూరలు తరిగేశారు. 12 గంటలకల్లా దోసకాయ పప్పు పులుసు అన్నం తయారైపోయాయి. శెట్టిగారు విస్తళ్ళ కట్టలిస్తే నడి బజారులో బారులుగా విస్తళ్ళు వేశారు. శాస్త్రిగారు సంధ్యావందనం ముగించుకుని తను ఓ విస్తట్లో కూర్చున్నాడు. ఇటుప్రక్క చూస్తే తెలగ సుబ్బారాయుడున్నాడు. ఇంకొక పక్క గొల్ల రాములున్నాడు. ఎవరి పక్క ఎవరున్నారో ఎవరికీ పట్టలేదు. భగవన్నామ స్మరణలు సాగుతున్నాయి. వడ్డనలైపోయాయి. శాస్త్రిగారు ఔపోసన పట్టి నెయ్యి కోసం చెయ్యి జాస్తే వడ్డించటానికి వచ్చిన నేతిజాడి చెంగున వెనక్కి వెళ్ళింది. వడ్డిస్తున్న మాలసంగడు శాస్త్రిగారికి వడ్డించటం ఇష్టం లేక పారిపోతున్నాడు. శాస్త్రిగారు ఒరే సంగా అని పెద్దగా కేక పెడితే భయం భయంగా వచ్చిన సంగణ్ణి చూసి, ఒరే సంగా నీకు ఆకలేస్తోంది, నాకు ఆకలేస్తోంది, ఇంకొకళ్ళు వేస్తే నెయ్యి నువ్వు వేస్తే నెయ్యి కాకపోదురా వెయ్యరా అన్నాడు చెయ్యి ముందుకు చాపి. సంగడు ఆనందంగా వడ్డించాడు. నమః పార్వతీపతియే అన్న కేకలు దేవాలయ శిఖరాలంటాయి. వరదొచ్చి మనుషుల మనసులు కడిగేసింది అనుకుందామా? అబ్బే నాకు నమ్మకం లేదు. స్నానం చేసిన ఒంటికి తెల్లారేటప్పటికి మళ్ళీ మట్టి పట్టినట్టు మనసుల్లో మళ్ళీ మలినం పేరుకుంటోంది. ఎన్ని వరదలొచ్చినా మనిషి మనసు కడగలేకపోతోంది. చాలా బాగుంది కదండి కథ. కృష్ణమ్మ ప్రళయ రూపంని సత్యం శంకరమంచి గారు చాలా బాగా చిత్రీకరించారు కదండి. ఆ వరదలో మనుషులు పశువులు ఇళ్ళ కప్పులు కొట్టుకుపోతున్నాయని కృష్ణమ్మలు బతికి బట్టకట్ట తలచి దిక్కు తోచని అయోమయ పరిస్థితిలో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని సురక్షిత స్థలములకు పరుగులు తీస్తున్న జంతువులు వాళ్ళ మనోవేదన్ని ఎంత బాగా చెప్పారో కదా. చాలా బాగా చిత్రీకరించారండి. ఆ కృష్ణమ్మలో చిక్కుకున్న ఒక ఊర కుక్కను చూస్తే ఒక కొట్టుకు వస్తున్న దుంగ మీద దూకి రక్షించమని దీనంగా మొరుగుతూ ఆ మెలికలు తిరిగే దుంగ మీద తను కాళ్ళు నిలతొక్కుకోవాలని ప్రయత్నిస్తోంది. ఆ దృశ్యం చూస్తుంటే ప్రాణం ఎవరికైనా తీపే కదండి. తన ప్రాణం తను కాపాడుకోవటానికి ఎంత బాగా ప్రయత్నిస్తోందో అన్న విషయం సత్యం శంకర మంచి గారు ఎంత బాగా చిత్రీకరించారో కదండి ఆ భావాన్ని. అలాగే అన్నేన జాతాన్ని జీవంతి అన్నట్లు అందరూ వారి వారి ప్రాణం కాపాడుకోవటానికి భోజనాల పంక్తిలో కూర్చున్నప్పుడు అన్నం పరబ్రహ్మ స్వరూపంగా భావించి స్వీకరిస్తున్నారండి. అక్కడ ప్రతి మెతుకు అమృతంగా భావించి స్వీకరిస్తున్నారు. ఒక్కసారి కూడా వాళ్ళ మనసులో ఆలోచన రాలేదండి, మనం ఎక్కడ కూర్చున్నాము, అసలు భోజనం ఎవరు వండారు, మనకి వడ్డించే వారి కులగోత్రాలు ఏమిటి, వారు గొప్పవారా బీదవారా, దొంగ దొరా, ఇవేమీ వాళ్ళ మనసులోకి రాలేదు. భగవత్ నామం స్మరిస్తూ భగవత్ ప్రసాదమని అందరూ స్వీకరించారు ఆనందంగా. అప్పుడు వాళ్ళ మనసుల్లో ఒక్కటే భావన, మనమంతా ఒక్కటే, మనమందరం మనుషులమే, మనమంతా వరద బాధితులమే, కానీ అందరూ నా వాళ్ళే అన్న భావన ఎల్లప్పుడూ ఉంటే వాళ్ళ మనసుల్లో ఎంత బాగుంటుందో. మరి అలా ఉన్నప్పుడు మన మనసుకి ఒక గొప్పతనం వస్తుంది. మరి మనలో అంత మంచి గుణం, గొప్ప గుణం చోటు చేసుకుంటుందా, మళ్ళీ మలినం పట్టకుండా ఉంటుందా మన మనసులో? పట్టకుండా ఉండాలి. ఉన్నప్పుడే మన మనసు యొక్క గొప్పతనం తెలుస్తుంది. మన మనసు భావోద్రేకాలకి గురై మలినం పేర్కొన్నప్పుడు ఆ మలినం వరదొచ్చి మన మనసులో ఒక వరదొచ్చి కొట్టుకుపోయినప్పుడు మళ్ళీ మనం ఆ మలినం పేరుకోకుండా చూసుకున్నప్పుడు మన మనసు యొక్క గొప్పతనం తెలుస్తుందండి. ఒక చిన్న విరామం తర్వాత మళ్ళీ కలుసుకుందాం. చిన్న విరామం.
కొలని దోపరికి గొబ్బిళ్ళో ఎదుపుల స్వామికి గొబ్బిళ్ళో, కొలని దోపరికి గొబ్బిళ్ళో ఎదుపుల స్వామికి గొబ్బిళ్ళో, కొలని దోపరికి గొబ్బిళ్ళో ఎదుపుల స్వామికి గొబ్బిళ్ళో, ఎదుపుల స్వామికి గొబ్బిళ్ళో, ఎదుపుల స్వామికి గొబ్బిళ్ళో. కొండగుడుగుగా గోవుల గాచిన పిళ్ళో, కొండగుడుగుగా గోవుల గాచిన కొండుక శిశువుకు గొబ్బిళ్ళో, కంపు దైతుల కిల్లను కలకుండు గందనికి గొబ్బిళ్ళో, కుండ కంపు దైతుల కిల్లను కలకుండు గందనికి గొబ్బిళ్ళో, కొలని దోపరికి గొబ్బిళ్ళో ఎదుపుల స్వామికి గొబ్బిళ్ళో, కొలని దోపరికి గొబ్బిళ్ళో ఎదుపుల స్వామికి గొబ్బిళ్ళో. పాపవిధుల శిశు పాలుని తిట్టుల కోపగానికి గొప్పిళ్ళో, పాపవిధుల శిశు పాలుని తిట్టుల కోపగానికి గొప్పిళ్ళో, ఏ పున కౌసుని ఎడుమల పెట్టిన కోప బాలునికి గొప్పిళ్ళో, ఏ పున కౌసుని ఎడుమల పెట్టిన కోప బాలునికి గొప్పిళ్ళో, కొలని దోపరికి గొబ్బిళ్ళో ఎదుపుల స్వామికి గొబ్బిళ్ళో, కొలని దోపరికి గొబ్బిళ్ళో ఎదుపుల స్వామికి గొబ్బిళ్ళో. దండి వైరులను తరిమిన ధనుజుల గుండె దిగులునకు గొబ్బిళ్ళో, దండి వైరులను తరిమిన తనుజుల గుండె దిగులునకు గొబ్బిళ్ళో, చెండిపైడియగు వేంకటగిరిపై కొండలయ్యకును గొబ్బిళ్ళో, చెండిపైడియగు వేంకటగిరిపై కొండలయ్యకును గొబ్బిళ్ళో, కొలని దోపరికి గొబ్బిళ్ళో ఎదుపుల స్వామికి గొబ్బిళ్ళో, కొలని దోపరికి గొబ్బిళ్ళో ఎదుపుల స్వామి. స్వామికి గొప్పిళ్ళు, పొలని దూపరికి గొప్పిళ్ళు, ఎదుగుల స్వామికి గొప్పిళ్ళు, ఎదుగుల స్వామికి గొప్పిళ్ళు, ఎదుగుల స్వామికి గొప్పిళ్ళు.
My media, the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
పునఃస్వాగతం అండి. దిస్ ఇస్ మైండ్ మీడియా భారతీయ స్వరం. ఇప్పుడు మనం రెండో కథలోకి వెళ్దామండి. మీతో నేను మనసులో మాట పంచుకుందాం అనుకుంటున్నానండి. మనం మామూలుగా దైవ దర్శనానికి క్యూలో నిలబడతాం. పెద్దవాళ్ళకి, అసహాయ స్థితిలో ఉన్న వాళ్ళకి, రోగాలకు గురైన వాళ్ళకి, ఓపిక లేని వాళ్ళకి, ఎంతమందికి క్యూలో ఉన్నప్పుడు మనం వాళ్ళకి ముందు వెళ్లేందుకు ఛాన్స్ ఇస్తామండి. ఇయ్యం అక్కడ కూడా తోసేసుకుంటూ ఉంటాం, తొక్కేసుకుంటూ ఉంటాం ఒకళ్ళ మీద ఒకళ్ళు. బలంగా ఉన్నవాళ్ళు ముందుకెళ్ళిపోతూ ఉంటారు, బలం లేని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. మరి ఒకటి చెప్పండి, దేవుడు ఎక్కడ లేడు? దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు, అందరిలో దేవుడు ఉన్నాడండి. ఎప్పుడైనా చూస్తూ ఉండండి, బారులు కట్టిన క్యూల్లో, దైవ దర్శనానికి కట్టిన క్యూల్లో, తొక్కిసలాట్లో కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతారు. మరి ఒక ప్రాణం కన్నా ముఖ్యమా అండి దైవ దర్శనం? ఆలోచించండి. ఈ కథలో, ముక్కోటి కైలాసం కథలో, ఒక వృద్ధురాలు, పాపం ఆవిడ క్యూలో నిలబడుతుందండి. ఆవిడని ఇలా తోసేస్తూ ఉంటారు. మరి ఆవిడ దైవ దర్శనం చేసుకుంటుందా లేదా అనేది మనం కథ విని చూద్దాం.
ముక్కోటి కైలాసం. వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం దగ్గర స్వామి దర్శనం కోసం ఇంకా తెల్లవారక ముందే జనం గుంపులు గుంపులుగా చేరారు. కొందరు పట్టుబట్టలు కట్టుకున్నారు, మరికొందరు తడి బట్టలతోనే వచ్చారు. అప్పుడే కృష్ణలో స్నానం చేసి నీళ్ళోడుతున్న తలలతో కొబ్బరికాయలు, హారతి కర్పూరం చేతబట్టి ద్వార దర్శనం కోసం జనం తొక్కిసలాడుతున్నారు. శంభో శంకర సాంబ సదాశివ, శంభో శంకర సాంబ సదాశివ భజనలు, హర హర మహాదేవ స్మరణలు. ఉత్తర ద్వారం తలుపులు మూసి ఉన్నాయి. జనం కిక్కిరిసిపోతున్నారు. ఏమిటయ్యా తోసుకోవడం? మేం పదావడ నుంచి వచ్చామయ్యా, మేం తెల్లవారుజాము నుంచి కాచుకున్నామయ్యా. అవతల ఆడంగులు కళ్ళు కనిపించటంలా. ఓ అబ్బా, మాకు ఉన్నారులేవయ్యా ఆడంగులు. ఓహోస్ ఆహోస్, హర హర మహాదేవ్. ఇంకా తెరవరేమయ్యా తలుపులు? జనం పెరిగిపోతున్నారు, కాళ్ళు తొక్కుకుంటున్నారు, డొక్కల్లో పొడుచుకుంటున్నారు. ఎత్తైన ఉత్తర ద్వారం తలుపులు మూసే ఉన్నాయి. క్షణ క్షణానికి పెరుగుతున్న జనం మధ్యన ఓ ముసల్ది. ఆ ముసలమ్మకి లోపలికి పోవాలని తాపత్రయం. ఆ ముసలమ్మ స్నానం చేసినట్టు లేదు. దాన్ని చూసి అందరూ అసహించుకుంటున్నారు. ఆవిడ ఎంత ముందుకు పోవాలనుకుంటుందో అంత వెనక్కి తోస్తున్నారు జనం. తలుపులు తీయండో జనం కేక, కాస్త ఆగండో లోపల నుంచి అర్చకుల కేక. కరణం గారు వచ్చారా? లోపల నుంచి అర్చకులు. ఆ మున్సబు గారు వచ్చారా? ఆ పెద్దొర గారి గుమాస్తా గారు వచ్చారా? ఆ పెద్ద శెట్టి గారు వచ్చారా? ఆ తలుపులు తీయొచ్చునా? ఆ ఉత్తర ద్వారం తలుపులు తెరుచుకున్నాయి. నమ పార్వతీపతయే, కొబ్బరికాయలు పెఠేల్ పెఠేల్ మని పగిలాయి. కర్పూర హారతులు వెలిగాయి. జేగంటలు శంఖాలు కలిసి మూగాయి. జనం తొక్కుకుంటూ తోసుకుంటూ విరగబడుతున్నారు. ముసలమ్మని ఇంకా ఇంకా వెనక్కి తోస్తున్నారు. స్వామి విగ్రహాలు ఊరేగింపుగా ముక్కోటి మంటపం వైపు బయలుదేరాయి. మళ్ళీ తొక్కిసలాట, కోలాహలం. ముసలమ్మను నుంచోనివ్వరు, కూచోనివ్వరు, తోసేస్తున్నారు. విగ్రహాలు బయలుదేరటంతో జనం కూడా స్వామి వెంట బయలుదేరారు. గుడికి, ముక్కోటి మంటపానికి మధ్య బారులు తీరిన బిచ్చగాళ్ళు ఆ రద్దీలో ఆ తోపిడిలో బిచ్చగాళ్ళ పక్కనొచ్చి పడ్డది ముసలమ్మ. విగ్రహాల ఊరేగింపు బిచ్చగాళ్ళ మధ్య నుంచి వెళ్ళిపోయింది. ఈ ముసలి ముండేడ నుంచి వచ్చింది? పక్కనున్న బిచ్చగాళ్ళు అసహించుకున్నారు. ముసలమ్మ లేవలేక చతికిలి పడిపోయింది. మాట రావటం లేదు. బారులు తీరిన రకరకాల బిచ్చగాళ్ళు కనిపిస్తున్నారు. కళ్ళు లేనివారు, కళ్ళు పోయినవారు, పంగనామాలు పెట్టుకున్నవాళ్ళు, విభూతి తీర్చిన వాళ్ళు, రాముడి పేరుతో కృష్ణుడి పేరుతో కొబ్బరి ముక్కలు అడుక్కుంటున్నవారు, మధ్య మధ్య ఈడ చచ్చామే ఆడకెళ్ళి అడుక్కో, మేము రాత్రి నుంచి ఇక్కడ కూకున్నాం అని ముసలమ్మని తిడుతున్నారు. చింపిరి జుట్టు ముసలమ్మ, బోసి నోటి ముసలమ్మ, లోతు కళ్ళ ముసలమ్మ మాట్లాడదు. పడిన చోటు నుంచి కదలట్లేదు. అమ్మా ధర్మం, అయ్యా ధర్మం, కబోదిని తల్లి, అనాథ జన్మ తండ్రి, రకరకాలుగా ఏడుస్తూ అడుక్కుంటున్నారు బిచ్చగాళ్ళు. చింపి జుట్టు ముసలమ్మ ఏమీ అడగదు. గుడికి ముక్కోటి మంటపానికి భక్తుల రద్దీ పెరిగిన కొద్దీ బిచ్చగాళ్ళు కేకలు పెరిగాయి. కొత్త బిచ్చగాళ్ళని రానివ్వటం లేదు. అమ్మలక్కలు తిడుతూ వాళ్ళ హక్కును కాపాడుకుంటున్నారు. ముసలమ్మ ముందు రెండు కొబ్బరి ముక్కలు పడ్డాయి. వాటిని కొరకబోయింది కానీ మింగుడు పడలేదు. తంబూరా గుడ్డోడికి బాగా డబ్బులు పడుతున్నాయని కాళ్ళు లేని అవిటివాడు తన బండిని కొంచెం ముందుకు జరిపితే కుష్టు బిచ్చగాడు అమ్మా నాయన బూతులు తిట్టి యథాస్థానానికి పంపించేశాడు. రాత్రి జాగరణ, జనం ఎక్కువయ్యారు. ముక్కోటి మంటపంలో శివ సంకీర్తన జరుగుతోంది. వాళ్లతో పాటు గొంతులెత్తి ఏడుస్తూ బిచ్చగాళ్ళు అడుక్కుంటున్నారు. ముసలమ్మ ఉలకదు, పలకదు. ఓ రాత్రి వేళ ముసలమ్మ పక్కకి ఒరిగి పడుకుంది. తెలతెలవారుతుండగా స్వామి విగ్రహాలు ఊరేగింపుగా తిరిగి దేవాలయంలోకి వెళ్ళాయి. పడుకున్న ముసలమ్మ లేవలేదు. బిచ్చగాళ్ళంతా పైసలు లెక్క పెట్టుకొని కొబ్బరి ముక్కలు మూటగట్టుకుని లేవబోతూ లేవే ముసలిముండా అన్నారు. స్నానం చేయని ముసలమ్మ, దేవుణ్ణి చూడని ముసలమ్మ, సాంబశివా అనని ముసలమ్మ ముక్కోటి నాడు చచ్చిపోయింది. చచ్చింది రోయ్ సంబరంగా అన్నారు బిచ్చగాళ్ళంతా. ముక్కోటి మర్నాడు ముసల్దాన్ని పాతేయడానికి ఆ శవాన్ని చూపించి బిచ్చగాళ్ళంతా పోటీ లేకుండా ఐక్యమత్యంగా మళ్ళీ అడుక్కున్నారు. ఇదండి కథ. ఎంతో విషాదంగా ఉంది కదా. ఏమిటో, ఆవిడ పాపం చూద్దామనుకుంది దేవుణ్ణి, ఓపిక లేదు. అందరూ తోసేస్తున్నారు, ఏం చేస్తుంది పాపం. అలా ఒక పక్కకి ఒరిగి పడుకుండిపోయింది. కానీ ఒకటండి, ఆవిడ తప్పకుండా దేవుడి దగ్గరికే వెళ్ళి ఉంటుంది. ముక్కోటి ఏకాదశి నాడు ఆ దేవుడి దగ్గరికే వెళ్ళి ఉంటుంది. ఆ దేవుడే ఆవిడ దగ్గరికి వచ్చి తీసుకువెళ్ళి ఉంటాడు చేయి పట్టుకుని. కదండి, చాలా బాగా రాశారండి శంకర మంచి సత్యం గారు. అంటే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఇక్కడ గమనిస్తే ఒకటి ఉందండి, మానవ సేవే మాధవ సేవ. యాచకో యాచక శత్రువు అన్నట్లు ముసలమ్మ అందరూ తోసేస్తే బిచ్చగాళ్ళ మధ్యలో పడితే ఆవిడెవరో బిచ్చగాళ్ళకి కాంపిటీటర్ అనుకుని అందరూ బిచ్చగాళ్ళందరూ ఆవిడని తిడతారు. అక్కడ నుంచోనియరు, కూర్చోనియరు, అలా ఆవిడని బాధ పెడతారు. ఆవిడ పోయిందనగానే ఎవరు బిచ్చగాళ్ళు ఎవరు ఎవరూ కూడా బాధపడలే ఆవిడ కోసం. పోయింది, ఈవిడ పోయిందని ఈవిడని చూపించి మనం ఇంకొంచెం డబ్బు సంపాదించుకోవచ్చని చక్కగా ఆ సిట్యుయేషన్ ఎక్స్ప్లాయిట్ చేసి వాళ్ళ స్వార్థానికి వాళ్ళు వినియోగించుకున్నారండి. ఆ ముసలమ్మకి ఓపిక లేకపోయినా క్షణిక కాలమైన ఒక్కసారి కనులారా ఆ భగవంతుని తిలకిద్దామని వరసలో నిలబడింది. ఏదో ఆ పండిపోయిన పండుటాకు తన గోడు చెప్పుకుందామని అనుకుందేమో. కానీ రాలేదు తనకి ఆ అవకాశం. తనకి తెలీదు ధనవంతులు బలవంతులు మటుకే వరసలో నుంచుని భగవత్ దర్శనానికి అర్హులని. ఏమిటోనండి, మానవతా దృష్టిలో ఆలోచిద్దాం, మనసు పెట్టి ఆలోచిద్దాం. దేవుడు ఎక్కడ లేడండి? ఆయన సర్వాంతర్యామి అనే నమ్మకమే దేవుడు. ఏమంటారండి? ఒక చిన్న విరామం తర్వాత మళ్ళీ కలుసుకుందాం. చిన్న విరామం.
వెట్టి వలపు చల్లకు విష్ణుమూర్తి నాతో ఎట్టదీర మాటాడు విష్ణుమూర్తి. వెట్టి వలపు చల్లకు విష్ణుమూర్తి నాతో ఎట్టదీర మాటాడు విష్ణుమూర్తి. వెట్టి వలపు చల్లకు విష్ణుమూర్తి నాతో వెట్టదీర మాటాడు విష్ణుమూర్తి. వెట్టదీర మాటాడు విష్ణుమూర్తి నాతో వెట్టదీర మాటాడు విష్ణుమూర్తి. వినయము సేసేవు విష్ణుమూర్తి నీవు వెనకటి వాడవెక విష్ణుమూర్తి. వినయము సేసేవు విష్ణుమూర్తి నీవు వెనకటి వాడవెక విష్ణుమూర్తి. వినవయ్యా మా మాటలు విష్ణుమూర్తి మమ్ము వెనుకొని పట్టుకుని విష్ణుమూర్తి. వినవయ్యా మా మాటలు విష్ణుమూర్తి మమ్ము వెనుకొని పట్టుకుని విష్ణుమూర్తి. వెట్టి వలపు చల్లకు విష్ణుమూర్తి నాతో వెట్టదీర మాటాడు విష్ణుమూర్తి. వెరవు గల వాడవు విష్ణుమూరితీడు వెరగైతి నిన్ను చూచి విష్ణుమూరితి. వెరవు గల వాడవు విష్ణుమూరితి నేడు వెరగైతి నిన్ను చూచి విష్ణుమూరితి. విరివాయే నీ మాయలు విష్ణుమూరితి నాకు విరులిచ్చేవప్పటికీ విష్ణుమూరితి. విరివాయే నీ మాయలు విష్ణుమూరితి నాకు విరులిచ్చేవప్పటికీ విష్ణుమూరితి. వెట్టి వలపు చల్లకు విష్ణుమూరితి నాతో ఎట్టదీర మాటాడు విష్ణుమూరితి. వెలసెని సేతలెల్ల విష్ణుమూరితి మా వెలుపల లోన నీవే విష్ణుమూరితి. వెలసెని సేతలెల్ల విష్ణుమూరితి మా వెలుపల లోన నీవే విష్ణుమూరితి. వెలలేని శ్రీ వెంకట విష్ణుమూరితి కూడి విలసిల్లితివి నాతో విష్ణుమూరితి. వెళ్ళలేని శ్రీ వెంకట విష్ణుమూరితి కూడి విలసిల్లితివి నాతో విష్ణుమూరితి. వెట్టి వలపు చల్లకు విష్ణుమూరితి నాతో వెట్టదీర మాటాడు విష్ణుమూరితి. వెట్టి వలపు చల్లకు విష్ణుమూరితి నాతో వెట్టదీర మాటాడు విష్ణుమూరితి. వెట్టదీర మాటాడు విష్ణుమూరితి నాతో వెట్టదీర మాటాడు విష్ణుమూరితి.
ఇది భారతీయ స్వరం.
పునఃస్వాగతం అండి. దిస్ ఇస్ మైండ్ మీడియా వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మనము మూడవ కథలోకి వచ్చేద్దామండి. ఖాళీ కుర్చీ. ఈ ఖాళీ కుర్చీ కథలో పిచ్చోడంటే అందరికీ ఎందుకంత నమ్మకమో చూద్దామా అండి. మరి పిచ్చోడు అతన్ని కొందరు పిచ్చి మహారాజు అంటారు, మరి కొందరు పిచ్చిదేవుడు అంటారు. అతను ఎవరితోనూ ఏమీ అనడు, విలాసంగా నవ్వుకుంటూ వీధి వెంట వెళ్ళిపోతుంటాడు. చిరిగిపోయిన చొక్క మోకాళ్ళ కిందకి వేళ్లాడుతుంటే ఓ కందిపుల్లకి పురుకోస చెర్నాకోల్లా కట్టి ఆ చెర్నాకోల గాలిలో జళ్ళిపించుకుంటూ నడిచి వెళ్తాడు. పిల్లలు కనిపిస్తే పకపకా నవ్వుతాడు. గాలిగోపురంలోని పావురాళ్ళు రెక్కలు టపటపలాడించుకుంటూ ఒక్కొమ్మడిగా ఆకాశంలోకి ఎగిరితే తను చప్పట్లు కొట్టి పొర్లి పొర్లి నవ్వుతాడు. అతనిది ఏ ఊరో తెలియదు, పేరేమిటో అంతకంటే తెలీదు. ఓ రోజు ఉన్నట్టుండి ఊళ్ళోకొచ్చి పడ్డాడు. పొద్దున్నే శేషమ్మ పుణుగులేస్తుంటే వెళ్ళి గడపలో కూర్చుని చెయ్యి జాపాడు పెట్టమని. బోణీ కాకుండా అడుక్కునేవాళ్ళ గొడవేమిటి పో అంది శేషమ్మ. మళ్ళీ చెయ్యి చాపాడు పిచ్చోడు. ఛీ పో అని గంటెత్తింది. పిచ్చోడు లేచి వెళ్ళిపోయాడు. మరుక్షణంలో సుడిగాలు రేగింది. దుమ్ము దూగరా ఉవ్వెత్తును లేచి వచ్చి పుణుగుల నిండా భగోణీలో నూనె నిండా పడి ఇంత దుమ్ము శేషమ్మ కళ్ళల్లో కొట్టి మరీ వెళ్ళింది. ఆ తర్వాత పిచ్చోడు సుబ్బయ్య మిఠాయి కొట్టు దగ్గరికి వెళ్ళి చెయ్యి జాపాడు. సుబ్బయ్య ఏ కళ్ళనున్నాడో పూస మిఠాయి ముక్క తుంచి పిచ్చోడు చేతిలో వేశాడు. గంట తిరిగిందో లేదో చుట్టుపక్కల ఊళ్ళ నుంచి భజన సమాజాలు బళ్ళు కట్టుకుని దిగాయి. కొట్లో ఉన్న మిఠాయి అంతా అమ్మకమైపోయింది. అంత లాభం ఈ మధ్యకాలంలో సుబ్బయ్య కళ్ళ చూడలేదు. ఊరందరికీ తెలిసిపోయింది పిచ్చోడు చెయ్యి గొప్పది, అతడు అడుగు పెడితే చాలు శుభమని. ఆ రోజు నుంచి పిచ్చోడు చక్రవర్తి. ఏది కావాలన్నా ఎగిరి గంతేసిస్తారు. కానీ అతను అందరి దగ్గర తీసుకోడు. ఎవరి దగ్గరైనా తీసుకుంటే వాడికి అదృష్టం కలిసి వచ్చినట్లే. జూదగాళ్ళు అతని చెయ్యి తాకి పేకాటకు వెళ్ళాలని ఆత్రపడ్డారు. కానీ అతను అందరినీ అంటుకోనివ్వడే. పెళ్ళి జరిగినా పేరంటం జరిగినా సభ జరిగినా సమావేశం జరిగినా అందరూ పిచ్చోడు కోసం ఎదురు చూస్తారు. అతను వచ్చి నాలుగు మూలలా తిరిగి ఏ పండో ఫలమో తీసుకుని వెళ్ళిపోతే ఆ కార్యం నిర్విఘ్నంగా జరుగుతుంది. ఒకసారి సీతారామయ్య గారి ఇంట్లో పెళ్ళి. పెద్ద పెద్ద పందిళ్ళు ఏవేసి మేళతాళాలతో ఘనంగా ఏర్పాటు చేశారు. మూడు రోజుల నుంచి పిచ్చోడు కోసం వెతుకుతున్నారు, ఎక్కడా కనిపించలేదు. మనుషుల్ని పంపించారు, దొరకలేదు. అతను వచ్చి పెళ్లి పందిట్లో నడిచి వెళ్ళలేదే అని అందరి గుండెల్లో భయం. ముహూర్తం మరో గంట ఉందనగా ఆకాశం ఉరిమింది. మబ్బులు పెళపెళలాడాయి. కుండపోతగా జోరున వర్షం. పిచ్చోడు రాలేదు, వర్షం ఆగలేదు. పెద్దలంతా ఈ పెళ్ళి జరుగుతుందా అని భయపడి కాళ్ళు చేతులు ఆడక బెంబేలు పడుతున్నారు. అలాంటి సమయాన వర్షంలో తడిసి వణుక్కుంటూ పందిట్లోకి వచ్చి పడ్డాడు పిచ్చోడు. అమ్మయ్యా అనుకున్నారు అందరూ. కుర్చీ వేసి కూర్చోపెట్టారు. నీళ్లు కారుతున్న జుట్టు తుడుచుకోడు, పొడి బట్టలిస్తే వేసుకోడు. తోర్ణాల్ని బాజా భజంత్రీల్ని చూసి నవ్వుతాడు. అలా అతను నవ్వుతుంటే గొప్ప ధైర్యంగా ఉంది అందరికీ. పాలు పలహారాలు ఇస్తే వద్దన్నాడు. వర్షం తగ్గుమొహం పట్టింది. పందిరంతా తిరిగాడు. కాసేపు డోలు వాయించి పెద్దగా నవ్వాడు. పెళ్లి కూతుర్ని చూపించమన్నాడు. సిగ్గుపడుతూ నుంచిన పెళ్లి కూతుర్ని చూసి మళ్ళీ నవ్వాడు. పెళ్లి కూతురి చేతి నుంచి తాంబూలం తీసుకుని నములుతూ చెన్నాకోల ఊపుకుంటూ వెళ్ళిపోయాడు. అంతే, వాన తగ్గి పళ్ళున ఎండ వచ్చి పెళ్ళి నిర్విఘ్నంగా జరిగింది.
ఓసారి దొరగారు కోటలో ఎవరితోనో మాట్లాడుతున్నారు. సరాసరి కోటలోకి వెళ్ళి దొరగారికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు పిచ్చోడు. ఏమి టీవీగా కూర్చున్నాడు, జమీందార్ గారిని మించిన దర్జాతో కూర్చున్నాడు. ఏమన్నా కావాలా అని దొరగారు అడిగితే ఏమక్కర్లేదని చెయ్యి ఊపాడు. కొంతసేపటికి దొరగారికి తాంబూలం తీసుకొచ్చారు. హుందాగా వేలు చూపించాడు తనకు కావాలని. రాచ టీవీలతో తాంబూలం నములుతూ చెన్నాకోల ఊపుకుంటూ లేచి వచ్చేశాడు. అలా దొరలకి దొరగా చెలామణి అయ్యే పిచ్చోడు తిరిగి తిరిగి ఎంత రాత్రైనా గాలిగోపురంలోకి వచ్చి పడుకునేవాడు. ఒక రాత్రి వేళ హృదయ విదారకమైన ఏడుపు వినిపించింది పిచ్చోడికి. చెంగున లేచాడు. గుండె చిల్లులు పడేటట్టు ఏడుస్తోంది సుబ్బమ్మ. ఒక్కగానొక్క కూతురు, పెళ్లికెదిగిన కూతురు జబ్బున పడింది. అందరూ ఆశలు వదులుకున్నారు. తల్లి ఆపుకోలేక గొల్లుమంటుంటే చీకటి చెదిరిపోతోంది. పిచ్చోడు చెన్నాకోల తీసుకుని పరుగు పరుగున సుబ్బమ్మ ఇంటికొచ్చాడు. సుబ్బమ్మ పిచ్చోడిని చూసి, నా అయ్య వచ్చావా, నా దేవుడు వచ్చావా, నీ చేత్తో నా బిడ్డని తాకయ్యా, నా బిడ్డని బతికించయ్యా అని పిచ్చోడి కాళ్ళు పట్టుకుంది. పిచ్చోడు మంచం మీద కూర్చున్నాడు. ఎప్పుడూ నవ్వుతూ ఉండే పిచ్చోడు ఆ రోజు ఏడ్చాడు. కన్నీళ్లు ధారలు ధారలుగా పిల్ల మీద పడ్డాయి. నుదురు నిమిరాడు, ఒళ్ళు నిమిరాడు. ఏడ్చి ఏడ్చి చెన్నాకోల అక్కడే వదిలేసి గోపురంలోకొచ్చి పడుకున్నాడు. అందరూ ఆశలు వదులుకున్న సుబ్బమ్మ కూతురు కళ్ళు విప్పి చూసింది. మర్నాడు ఊరంతా వన సమారాధన ఏర్పాటు చేసుకున్నారు. సామాన్లన్నీ సర్ది తోపులోకి వెళ్ళాలి. పిచ్చోడు కనిపించలేదు. అతను ఎదురొచ్చి కనిపిస్తే తప్ప బయలుదేరడానికి వీల్లేదాయే. మనుషుల్ని పంపించారు వెదకమని, ఎక్కడా కనిపించలేదు. ఎవరో గాలిగోపురంలోంచి పెద్దగా కేకేశారు పిచ్చోడు చచ్చిపోయాడని. ఊరు ఊరంతా గొల్లుమంది. ఆడవాళ్ళు పిల్లలతో సహా గోపురం దగ్గరకు పరిగెత్తుకొచ్చారు. భోరు భోరున ఏడ్చారు. ఊరంతా కన్నీళ్ళు. పిల్లలేడ్చారు, పావురాలేడ్చాయి. పెద్దలంతా చేరి పిచ్చోడికి అంతిమ యాత్ర ఏర్పాటు చేశారు. అన్ని వర్గాల వారు దేవుడి వాహనాన్ని మోసినట్టు మోశారు. కృష్ణ ఒడ్డున పిచ్చోడిని బూడిద చేశారు. వన సమారాధనకి తెచ్చుకున్న సంభారాలతో కృష్ణ ఒడ్డున వంట చేసి బీదలకు అన్నదానాలు చేశారు. ముందు వినాయకుణ్ణి ప్రార్థించినట్లు ఏ పని తలపెట్టినా పిచ్చోడి సమాధికి మొక్కి ఆ తరువాత వెళ్తారు ఊరి జనం. పెళ్ళైనా పేరంటమైనా సభైనా సమావేశమైనా పందిట్లో ఓ ఖాళీ కుర్చీ వేసి అక్కడ తాంబూలం పెడతారు. అది పిచ్చోడి కుర్చీ. కథ బాగుంది కదండి. పిచ్చోడి వేళా విశేషం ఇంకా ఊరివారి మంచితనంతో పిచ్చోడి జీవితం ఇలా మలుపు తిరిగింది. సుబ్బయ్య మంచితనంతో పూసమిఠాయి ముక్క పిచ్చోడి చేతిలో పెడితే తనకు అదృష్టం కలిసి వచ్చిందని నమ్మాడు. ఊరి జనం వారి మంచి మనసుతో పిచ్చోడిని ఆదరిస్తే వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుందని నమ్మసాగారు. నమ్మకమే దేవుడు కదండి. ఏ రూపంలో కొలిచినా, ఏ పిలుపుతో ఆయన పిలిచినా ఆయన పలుకుతారు కదండి. మనని నడిపించే దైవం మీద మనకి నమ్మకం ఉండాలి. మన మీద మనకి నమ్మకం ఉండాలి. మనం అనుభవించే ఈ ప్రకృతి మీద మనకు నమ్మకం ఉండాలి. మనం చేసే పనుల మీద మనకు నమ్మకం ఉండాలి. మన జీవిత ప్రయాణ తుది గమ్యం మీద మనకు నమ్మకం ఉండాలి. మన బాట మన మాట మీద మనకు నమ్మకం ఉండాలి. మనం ఎదుటి వారితో చేతులు కలిపినప్పుడు వారి మాటపై మనకు నమ్మకం ఉండాలి. ముందడుగు వేయటానికి నమ్మకం కావాలి. కానీ ఈ నమ్మకం మనని ఒక్కొక్కసారి తప్పటడుగు కూడా వేయిస్తుంది. నమ్మక ద్రోహం చేయిస్తుంది. పారా హుషారండి. నమ్మకం అనే ఆయుధం కత్తి మీద సాము లాంటిది. ఒక చిన్న విరామం తర్వాత మళ్ళీ కలుసుకుందామండి.
చిన్న విరామం.
తత్తాతి గుడి థిం థిం తక థిం థిం తత్తాతి గుడి థిం థిం తక థిం థిం తి 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 తత్తాతి గుడి థిం థిం తి 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 తత్తాతి గుడి థిం థిం దానవవదన వితాన దాన సంధాన రుధిర నిజ పానమిదం దానవవదన వితాన దాన సంధాన రుధిర నిజ పానమిదం నానాభూత గణానాం దానం నానాభూత గణానాం గానం దీన జనానాం తితి తితి నానాభూత గణానాం గానం దీన జనానాం తితి తితి తత్తాతి గుడి థిం థిం తక థిం థిం తితి తితి విమత ధనుజమత విభవ పరిభవిత సమధికం తవ శౌర్యమిదం విమత ధనుజమత విభవ పరిభవిత సమధికం తవ శౌర్యమిదం ప్రమదాభౌయం ప్రమదాభరణం తిమిర నిరసనం తిత్తి తితి ప్రమదాభౌయం ప్రమదాభరణం తిమిర నిరసనం తిత్తి తితి తిరువేంకటగిరి దేవ నిధాను పరమామృత రస భాగ్యమిదం తిరువేంకటగిరి దేవ నిధాను పరమామృత రస భాగ్యమిదం కరుణావరణం కమలాఘటను తిరో తిరో తిత్తి తితి కరుణావరణం కమలాఘటను తిరో తిరో తిత్తి తితి తిరో తిరో తిత్తి తితి తితి తిరో తిరో తిత్తి తితి తితి తత్తాతి గుడి థిం థిం తక థిం థిం తిత్తి తితి 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 తత్తాతి గుడి థిం థిం తత్తాతి గుడి థిం థిం తత్తాతి గుడి థిం థిం
పునఃస్వాగతం అండి. దిస్ ఇస్ మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
జీవితంలో ధనం ముఖ్యమా, బంధాలు అనుబంధాలు ముఖ్యమా అండి? ఏమిటో అంతా మాయ కదా. మరి ఈ మాయ కథ విని మనం తెలుసుకుందాం అసలు ఏమిటి జీవితం అంటే అని.
ఊరి మధ్య మాలక్ష్మమ్మ వారి చెట్టుకు ఎదురుకుండా సుబ్బయ్య చిల్లర కొట్టు. ఆ చిల్లర కొట్లో ముందుగా కనిపించేది గల్లాపెట్టె. ఆ గల్లాపెట్టెకు ఎదురుగా సుబ్బయ్య నిండైన విగ్రహం. తుమ్మ బెరడు లాంటి శరీరంతో నుదుట తిరుమణి తిరుచూర్ణాలు నిలువుగా దిద్దుకుని కూర్చున్నాడు సుబ్బయ్య. సుబ్బయ్యకి ఎదురుగా త్రాసు. అది విచిత్రమైన త్రాసు. దాళా చూపించమని ఎవరూ అడగరు. సిబ్బలకు అడుగున మైనపు ముద్దలు అతికి ఉన్నాయి. గొలుసులకి ఏవో పసుపు కొమ్ములు గుండ్రాళ్ళు వేలాడగట్టి ఉన్నాయి. దాళాసమంగా ఉన్నట్టు చూపించడానికి ఈ అలంకారాలన్నీ. ఇక రాళ్ళ సంగతి సరే సరి. కొన్ని తూనిక రాళ్ళు, కొన్ని గుండ్రాళ్ళు, అవేమిటని ఎవరూ అడగరు. రాళ్ల సంగతి అలా ఉండగా గిన్నెలు, డబ్బాలు, పడికట్టు కట్టడం సుబ్బయ్యకి మాత్రమే తెలిసిన విచిత్రమైన కళ. మొగ్గు ఎప్పుడూ గిన్నెవైపే. ఏమిటి, పెద్దమ్మాయి పురుటికొచ్చినట్టుందే. ఏమిటో, నీరసంగా కనిపిస్తున్నారు అంటూ మాటల్లో పెట్టి పడికట్టు కట్టి
ఇవతల పక్క చెంగున తూనికరాయి పెట్టేసేవాడు. వస్తువుల తూకం విషయంలో ఒక్క నూనె బొట్టు కూడా ఎక్కువ జారనిచ్చేవాడు కాదు. సరుకులకొచ్చిన జనం ఎక్కువ అవుతున్న కొద్దీ అష్టావధానం చేసేవాడు సుబ్బయ్య. సరుకులందించే ఇద్దరు కొడుకుల్ని ఊపిరాడనిచ్చేవాడు కాదు. ఒరే బెల్లం అందుకో, నీ దుంపతగా, ఆవాలు తీసుకురావటం ఇంతసేప, శనగనూనె అడిగితే నువ్వుల నూనె తెచ్చావేంట్రా చవట, ఇలా శాపనార్థాలతో తరిమేవాడు. 10 చేతులతో సరుకులు కట్టి 20 నోళ్ళ వచ్చిన వాళ్ళని పలకరించేవాడు. గల్లా పెట్ట నిండుతున్న కొద్దీ సుబ్బయ్యకి ఆవేశం పెరిగేది. కాశీ తువ్వాలతో చెమట తుడుచుకుంటూ ముందు అరలాగి చిల్లరంతా తాకేవాడు. హాయిగా ఒళ్ళు చల్లగా ఉన్నట్టు అనిపించేది. 2 అరలాగి నోట్లు ముట్టుకునేవాడు. శరీరం గాలిలో తేలిపోతున్నట్లు అనిపించేది. పక్కనే ఉన్న పద్దు పుస్తకం పట్టుకుంటే ప్రాణం చేతిలోకి వచ్చినట్లుండేది. మనుషుల ముఖాలు చూడగానే అరువు బేరమో కాదో తెలిసిపోయేది సుబ్బయ్యకి. అప్పు ముఖాల్ని వెంటనే పట్టించుకునేవాడు కాదు. ఓ వెంకయ్య వచ్చాడనుకోండి, సుబ్బయ్య గారు, ఆ పిలుపు సుబ్బయ్యకి వినిపించదు. వెదవ సచ్చినోడా, ఎన్నిసార్లు చెప్పాలరా, కుంకుడుకాయల సోల తీసెయ్యరా అని. సుబ్బయ్య గారు, పుల్లమ్మ నీ బేరం కాలేదమ్మా, కొనేది పావలా, మళ్ళీ బెల్లం కొసరు. సుబ్బయ్య గారు, పోలీ ఆ ఉప్పులో చెయ్యి తీయి, వచ్చేది లేదు చచ్చేది లేదు, చస్తున్నాం ఈ చిన్ని బేరాలతోటి. సుబ్బయ్య గారు, అప్పటికి చెవికి సోకుతుందా పిలుపు, విసుగంతా ముఖానికి పులుముకుని, ఏంటి వెంకయ్య చూస్తున్నావుగా, నాకేమన్నా 10 చేతులా, చెవులో 1 రొద, ఏం కావాలో చెప్పు. అప్పటికే సగం చచ్చిపోయిన వెంకయ్య బియ్యం మాట తుంచేసి, పద్దయితే నా వల్ల కాదయ్యా అని ముఖం తిప్పేసుకుని ఇంకెవరికో సరుకులు కడుతున్నాడు సుబ్బయ్య. మరికొంతసేపటికి సుబ్బయ్య గారు అన్న పిలుపు. పద్దు పుస్తకం టాప్ అని కొట్టి, నేనెక్కడ చేస్తానయ్యా, అప్పులిచ్చి కూర్చుంటే నాకిచ్చేవాడొద్దు అని గదమాయిస్తాడు. ఎక్కడికి పోతానండి, మా నాయన మీ దగ్గరే పద్దు, నేను మీ దగ్గరే, ఊరు విడిచిపెట్టి పోతామా అని వెంకయ్య అంటే, మీరెక్కడికి పోరండి, ఇట్లా అప్పులిస్తే నేనే చెంగేసుకుపోవాలి, చెప్పండి ఏం కావాలో అని ఉద్ధరిస్తున్నట్లు సరుకులు తూస్తాడు. అప్పు కాబట్టి తక్కువ తూచినా పద్దులు ఎక్కువ రాసుకున్నా వెంకయ్య అడగలేడు. అలా మధ్యాహ్నానికి గల్లా పెట్టే బరువు పెరగ్గా తాళం వేసుకుని కొడుకుని కొట్లో ఉంచి భోజనానికి లేస్తాడు సుబ్బయ్య. 60 ఏళ్ళు దగ్గర పడుతున్నా కూర పప్పుతో అన్నం తిని ఎరగడు సుబ్బయ్య. వారానికి ఒకసారి పప్పు వడ్డించుకుంటే అది జీర్ణమవ్వడానికి వారమంతా పట్టేది. బతకటానికి పచ్చడి మెతుకులు చాలు అని చిన్నప్పుడు అనుకున్నట్లే ఇప్పుడు అనుకుంటున్నాడు. ఇంటికొచ్చిన గల్లాపెట్ట మీదే ధ్యాస. కుర్ర సన్యాసి తూకం సరిగ్గా తూస్తాడో లేదో అని గొంతులో మెతుకులు సమంగా దిగకుండానే పరుగు పరుగున కొట్టుకెళ్ళేవాడు. రాత్రి ఇంటికొచ్చి డబ్బులు సంచి ఇనపెట్టెలో పెట్టి తాకట్టు నగలు తాకి చూసుకుని ప్రామిసరీ నోట్లని పరిశీలించి వేసిన తాళం ముమ్మారు లాగి అక్కడే పడుకునేవాడు. రాత్రిళ్ళు అన్నం తినటం మాని 10 ఏళ్ళయింది. చిన్నప్పుడు మరమరాలమ్ముకునే తను ఇంత వాడయ్యాడు. 10 ఎకరాల పొలం, 2 ఇళ్ళు, 40,000 రొక్కం అన్నీ చిల్లర కొట్టు మీదే సంపాదించాడు. పెళ్ళాన్ని కాదు కదా, కొడుకుల్ని కూడా నమ్మకుండా కడుపు కట్టుకు సంపాదించిన సుబ్బయ్యకి ఆఖరి రోజుల్లో ఏం తిన్నా లోపల ఇమిడేది కాదు. ఇంగ్లీషు డాక్టర్ ఖరీదని 6 సోలుడు కందిపప్పు ఇచ్చి ఆయుర్వేదం మందు తిన్నాడు. అయినా కుదరలేదు. ఉపోషాలు చేస్తున్నా రోగంతో నీర్సించిపోతున్నా కొట్టుకు వెళ్లటం మానలేదు. కొడుకుల్ని నమ్మలేదు. ఓ రాత్రివేళ సుబ్బయ్యకి ఉన్నట్టుండి ఆకలేసింది. పిలిస్తే ఎవరూ పలకలేదు. తనే వంటిట్లోకెళ్ళి గిన్నెలు చూస్తే అక్కడ రెండు కూరలు, పప్పు. వాటిని చూసి సుబ్బయ్యకి వెన్నెముకలో చలి వచ్చింది. పెళ్ళం పిల్లలు ఇవి వండుకు తింటున్నారన్నమాట. కోపంతో వణికిపోయాడు. పచ్చడి, చింతపండు చారు తప్ప తెలియని సుబ్బయ్య ఆ కూరలు ఎట్లా ఉంటాయో చూద్దామనుకున్నాడు. కానీ ఛీ అనిపించింది. పెళ్ళం పిల్లలు ఛీ ఛీ అనుకుంటూ రొప్పుకుంటూ గదిలోకొచ్చి పడ్డాడు. పెళ్ళం పిల్లలు మాయ అని శాస్త్రులుగారు చెప్పింది జ్ఞాపకం వచ్చింది. సుబ్బయ్య గిజగిజలాడిపోతున్నాడు. పెళ్ళం పిల్లలు మాయ 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 అని గొణుక్కుంటూ డబ్బు సంచులు, ప్రామిసరీ నోట్లు గుండెలకి హత్తుకుని ప్రాణాలు విడిచాడు.
అదండి కథ.
సుబ్బయ్య గల్లా పెట్టనే ప్రేమించాడండి. గల్లా పెట్ట నింపేటందుకు ఎంతమందిని మోసం చేశాడో. తన జీవితమే ధనమూలం మిదం జగత్తని అనుకునేవాడు. ఆ మాయలో పరిగెత్తాడు జీవితాంతం పొట్టకట్టుకుని. తను గట్టిగా డబ్బు సంచీలు, ప్రామిసరీ నోట్లు అన్నీ పట్టుకుని పడుకున్నా తనతో పాటు తీసుకెళ్ళిపోయాడు దేవుడు పిలుపు వచ్చినప్పుడు. అంతేనండి, ఈ జీవితంలో ఈ సత్యం మనం ఎంత తొందరగా అర్థం చేసుకుంటే అంత తొందరగా మన జీవితం అందంగా మారుతుందండి. ఈ ధనం కోసం పరుగులు తీస్తూ ఎవరినీ నమ్మలేదు. ఆఖరికి భార్యాబిడ్డల్ని కూడా నమ్మలేదు. అందుకే వాళ్ళ ప్రేమకు కూడా దూరమయ్యాడు. ఏమిటో అంతా మాయ. బంధాలు అనుబంధాలు వదిలి ధనం కోసం పరుగెడితే మిగిలేదు నిరాశే. ఏమంటారు? అదండి కథ. ఈ కథలన్నీ మీతో నేను పంచుకున్నాక నా మనసులో భారం కూడా తగ్గిందండి. ఇవాళ మన అక్షరాల పూతోటలో 4 భావకుసుమాలు వికసించాయండి. మరి ఇలాగే ఎన్నో భావకుసుమాలు వికసించాలనే నమ్మకంతో మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నానండి. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి కలుసుకుందామండి. థ్యాంక్ యూ.
ఇప్పటి వరకు మీరు విన్నారు మైండ్ మీడియా సమర్పించు అక్షరాల పొరుదోట కార్యక్రమం. జూలై 22 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Mind Media, the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.